దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనాలను మనం లేఖనాలను చూద్దాం. దయచేసి సబ్లైన్ కాల్స్ నీట్లో ఉంచుకోండి. బైబిల్ గ్రంథాలు చూడాలి, నోట్స్ మెయింటైన్ చేయాలి. ఇది మనకు ఆశీర్వాదకరం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలను మనం చూద్దాం. మనందరికీ తెలిసిన లేఖన భాగమే. కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, ఆయన మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి ఇచ్చిన భద్రతను బట్టి, మరొక నూతన దినాన్ని మా జీవితంలో వరముగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన బలిపీఠమును బట్టి మీకు స్తోత్రాలు. మానక నిత్యము ఆరాధించడానికి, స్తుతించడానికి
మీరు మాట్లాడుతున్న
సహాయం బట్టి మీకు స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తాం. తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. లైన్స్ కలవడానికి, ఆసక్తితో రావడానికి సహాయం చేయండి. అయా, నీ వాక్యం ద్వారా మేము పోషించబడాలని ఆశపడుతూ నీ వాక్కు దగ్గరకు వచ్చి ఉండగా మా నమ్మకమైన తండ్రి మమ్మల్ని పోషించి బలపరచమని, మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని, నేను ఒట్టి వాడిని, అల్పుణ్ణి, అవధి ఏమీ లేదని మీ సహాయం కొరకు మాత్రమే బతిమాలుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి మనం చూస్తున్న ఈ లేఖన భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారో, ఆయన మనకి ఏం చేయగలడో, ఆయన ఏం చేయాలని ఆశిస్తున్నారో, ఆయన మనం ఏం చేయాలని ఆశిస్తున్నారో, ఆయన మనకేం చేస్తారో, ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో, నిజముగా క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవుడు ఎలా జీవించాల్సి ఉందో అనేకమైన విషయాలు మరి వాక్య భాగం నుంచి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కనుక దయచేసి నోట్స్ మెయింటైన్ చేయండి. వాక్యాన్ని ధ్యానం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మరి ఆ యెరూషలేముకు ప్రయాణమవుతూ సమరీల మార్గంలో, సమరియ గలిలయ మధ్యగా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వద్దకి 10 మంది వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ 10 మంది ఎవరు అన్నప్పుడు మనం చదివిన వాక్య భాగం చెప్తా ఉంది, వారు కుష్ఠరోగులు. కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులట. వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఎట్లా ఉంది, సోషల్ ఛాలెంజెస్ వాళ్ళకి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి వాక్యంలో స్పష్టంగా ఇలా రాయబడింది 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఆ తర్వాత మాట అండర్లైన్ చేద్దాం, దూరమున నిలిచి 13వ వచనంలో యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి అన్న మాట అండర్లైన్ చేయండి, దూరమున నిలిచి అన్న మాట అండర్లైన్ చేయండి. ఆ రోజు ఆనాటి కాలంలో కుష్టి వ్యాధికి ఎలాంటి మరి వైద్యం లేదు. కుష్టి వ్యాధి మనిషిని నిలువున తినేసే భయంకరమైన వ్యాధి. ఎవరు చూడడానికి ఇష్టపడరు, ఎవరు వారిని చేర్చుకోరు. వారు రక్త బంధువులే వారిని తమ గృహాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడలేనంత భయంకరమైన పరిస్థితి ఈ కుష్టి రోగం. కనుక కుష్టి వ్యాధి వచ్చిందంటే ఇక ఈరోజు మనం ఐసోలేషన్ అన్న పదం వింటా ఉన్నాం, ఈరోజు మనం సోషల్ డిస్టెన్స్ అనే పదం వింటా ఉన్నాం. వారు ఎవరికి తారసపడడానికి వీల్లేదు, వారు ఎవరికి దగ్గర అవ్వడానికి వీల్లేదు, చివరికి వారు గ్రామం లోపల ఉండడానికి కూడా వీల్లేదు. ఆ వ్యాధి వారు ఏ స్టేటస్లో ఉన్నవారైనా, ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినవారైనా, వారు యూదులైనా పరిచయులైనా శాస్త్రులైనా జ్ఞానులైనా ఎవరైనా సరే, ఆ వ్యాధి వారిని మరి అన్ని విధాలుగా వారిని పతనానికి తీసుకువెళ్తుంది, దూరం చేస్తుంది అన్నమాట ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ 10 మంది కుష్టి రోగుల పాలె ఉంటారు, అంటే పాలానికి వెలుపల ఇంకా వారంతా కలిసి ఒక కమ్యూనిటీగా ఉంటారు. 10 మంది కలిసి ఉన్నారు, కారణం 10 మంది వెలువేయబడ్డవారు. కనుక 10 మంది వెలువేయబడ్డవారు, 10 మంది కలిసి ఉన్నారు, 10 మందికి ఒకటే అవసరత, భౌతిక స్వస్థత. ఈ అంటరానితనం నుంచి, ఈ వెలివేత నుంచి, ఈ భయంకరమైన మరణకరమైన నిలువున ఎముకలు కొరుక్కు తింటున్న రోగం నుంచి విడుదల తప్ప వేరొక ఆశ వరకు లేదు. కాబట్టి చాలా నీళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఎంత నీళ్ళలో ఉన్నారంటే మమ్మను కరుణించమని కేకలు వేశారట. మమ్మను కరుణించు ప్రభువా అని కేకలు వేశారు. నేను ఎందుకు ఈ మాటలు మీకు నొప్పి మాట్లాడుతున్నానంటే, మనం వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మన ఇమాజినేషన్లోకి వాళ్ళు తీసుకుని వద్దాం. కుష్టి రోగం, వారు ముక్కు కొరుగు తినేస్తుంది, వేళ్ళు కట్ అయిపోయి ఉంటాయి, కాలు వేళ్ళు కట్ అయిపోయి ఉంటాయి, నడక మారిపోద్ది, వారి దగ్గర స్మెల్, భయంకరమైన స్మెల్ వస్తుంది, వారి ఆకారం మనం తేరి వారి ముఖాన్ని చూడలేనంత భయంకరమైన ఆకారంగా వారి ఆకారం మారిపోద్ది. అంత ఘోరమైన ఈ వ్యాధి వారిని కబలించి వేస్తూ ఉండగా సాటి మనుషులే లేకపోతే రక్త బంధువులే వారిని విడివేసి ఉండగా వారికి బ్రతుకు మీద విరక్తి, బ్రతుకులో ఆశ లేని పరిస్థితిలో వారు ఏకంగా నిర్మాణం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆశగా వచ్చారు. ఆయన సమీపించలేక దూరంగా ఉండి కేకలు వేస్తూ బతిమాలుతూ ఉన్నారు. ఏంటి వారి ఆర్తనాదం, ఏంటి దేని కొరకు వారి యొక్క కేకలు అన్నప్పుడు కరుణించు ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నది మాత్రమే వారి యొక్క ప్రార్థన అయి ఉన్నది. కనుక మనం కొన్ని మాటలు చూస్తే మంచిది. లేవీకాండం 13:1-3 కొన్ని మాటలు చూసి మళ్ళా ఫిలిప్పీ సువార్త 17వ అధ్యాయాన్ని పొద్దాం. లేవీకాండం 13:1-3 చదువుతా ఉన్నాను. నాటి కుష్టి రోగం విషయంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవ్వబడ్డ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి, కుష్టి రోగము మనిషిని ఎంత పతనానికి తీసుకువెళ్తుందో అర్థం చేసుకోవడానికి 1-3 మనం చూద్దాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహమందు కుష్టి పొడవు వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారులు ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టి పొడ. యాజకుడు వాణ్ణి చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను. ఏమని రాయబడిందంటే కుష్టి రోగము ఆ వ్యక్తిని అపవిత్రుని చేసింది. అపవిత్రుడు, అనర్హుడు, అయోగ్యుడు అన్న మాటలు మనం అర్థం చేసుకోవడం మంచిది. కాబట్టి యాజకుడు అనగా మనం డాక్టర్ ప్లేస్లో ఇక్కడ యాజకుడిని అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ స్థాయిలో ఉన్న ఈ యాజకుడు దేవుడు చెప్పిన మాటను బట్టి పరిశీలన చేసి మరి అది కుష్టి పొడ అని నిర్ధారణ చేసినప్పుడు మరి అది కుష్టి ఉంది కనుక అతడు వెలివేయబడుతున్నాడు. అతని జీవితం ఇంకా కన్ఫామ్ అయింది, రోగం కన్ఫామ్ అయింది, కుష్టి కన్ఫామ్ అయింది కనుక ఇప్పటిదాకా అతని జీవితం వేరు, ఇక ముందు అతని జీవితం వేరు. ఆ రోగం అతనికి డయాగ్నోసిస్ అయింది కనుక మనం 13:44, 45, 46 వచనాల్లో అతని భవిష్యత్తు ఎలా మారిపోతుందో చూస్తాం. ఆ రోగం అతన్ని ఎంతగా దిగజారుస్తుందో చూస్తాం, ఎంతగా అతడు వెలివేయబడుతున్నాడో మనం చూస్తాం. చూద్దాం మరి 44, 45, 46 వచనాలు మనం చూస్తే, వాడు కుష్టరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బుద్ధిగా అపవిత్రుడని నిర్ణయింపవలను, వాని కుష్టము వాని తలలో ఉన్నది. కాబట్టి బుద్ధిగా అపవిత్రుడు ఇక ఎలా జీవించాలి? 45, 46 వచనాలు, ఆ పొడగల కుష్టిరోగి ఆ వస్త్రములను చింపివేయవలెను. అబ్బా, బట్టలు గౌరవానికి సూచన అయితే ఈ రోగం ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలువున నాశనం చేసింది. చిరిగిపోయిన బట్టలతో ఉండాలట. తర్వాత వాడు తల విరయబోసుకొనవలెను. గౌరవప్రదంగా బ్రతికే బ్రతుకు ఇక అవమానకరంగా మారిపోయింది. గౌరవం అన్నది లేదు. బట్టలు చింపిరి బట్టలు, జుట్టు చింపిరి జుట్టు. వాడు తన పై పెదవిని కప్పుకొని మాస్క్ ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ తుంపర్లు ఆ స్ప్లిట్స్ మిగతా వాళ్ళ మీద పడడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కుష్టి రోగి నోటిలోంచి ఈ వైరస్ బయటకు రాకుండా ఉండడానికి వాడు ఎప్పుడు ఒకటే ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి. తన పై పెదవిని కప్పుకొని ఏమని చెప్పాలట? అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు. స్టేటస్ ఏమైనా, కులం ఏమైనా, గతం ఏమైనా, ఈరోజు అతని పరిస్థితి ఏమైందంటే వ్యాధి అతను వెలివేసింది, వ్యాధి అగౌరవపరిచింది. ఆ వ్యాధి ఇక అతన్ని బహాటంగా నేను అపవిత్రుడే అని పలికి అతడు జీవించాల్సిన పరిస్థితిగా మార్చేసింది. 46, అప్పుడు వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలను. ఐసోలేషన్, ఎవరితో కలవడానికి కుదరదు. కన్న బిడ్డలున్నా వారితో ఉండడానికి కుదరదు. కట్టుకున్న భార్య ఉన్నా కలిసి ఉండడానికి కుదరదు. ఇక అతనికంటూ హక్కులు లేవు, అతనికంటే అనుమతి లేదు సపాలంలోకి రావడానికి. ప్రత్యేకంగానే నివసింపవలను, వారి నివాసము పాలమునకు వెలుపల ఉండవలను. ఎవరు లేని టైంలోకి వచ్చి బావిల నీళ్ళు తోడుకోవాలి. ఎవరైనా ఉంటే అసలు మనిషి బయట కనిపించడానికి వీల్లేదు. నడుస్తూ ఉన్నప్పుడు అతను వస్తున్నట్టుగా తెలియడానికి దానేమంటారు, కమ్ముకేసినట్లుగా అపవిత్రుడు వస్తున్నాడు ఓహో అని పలకాలి. నేను అపవిత్రుణ్ణి అని పలుకుంటా రావాలి. నోరు మూసుకొని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని అటు రావాలి. ఎంత ఘోరమైన స్థితి, భయంకరమైన పరిస్థితి. ఎందుకు సమాజంగా తప్ప అంటే లేదు, ఆ రోగం అతన్ని అలా దిగజార్చింది. ఎవరు అతనితో మాట్లాడడానికి ఇష్టపడరు, కనీసం చూడడానికి ఇష్టపడరు, ఆదరించేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేని పరిస్థితి. దిగజారిపోయిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉండగా ఎవరికి వారు అక్కర్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి వారు అంటున్నారు, అయ్యా నువ్వైనా మా మీద కరుణ చూపించువా, యేసు మమ్మల్ని కరుణించువా అన్నది వారి యొక్క కేకలు, వారి కేకలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పందనను మనం అర్థం చేసుకుంటే మరి ఆయన ప్రేమ, ఆయన హృదయం మనకు అర్థం కాగలదు. ఇంత దిగజారిపోయిన ఈ జీవితాన్ని పట్ల ఆయన స్పందన ఎట్లా ఉంది? మత్తయి సువార్త 8:2-3 చూద్దాం. మత్తయి సువార్త 8:2-3 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన దగ్గర మొఖాలు వేసాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నా పట్ల కార్యం చెయ్యి అని బతిమాలుతున్నాడు. చూడొచ్చా ఆ వ్యక్తిని, అక్కడ నిలబడొచ్చా, నా ముందుకు ఎందుకు వచ్చావని కోపగించుకోవాలి కదా. ఆయన స్పందన చూస్తే ఆశ్చర్యం. 3 అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, అండర్లైన్ చేయడం అన్నమాట, చెయ్యి చాపి వాణ్ణి ముట్టి దూరంగా ఉండి రేపు అన్నవాడు కాదు, ఆయన దగ్గరికి వచ్చి చేతులుంచి ఆదరణ లేని ఆ జీవితానికి ఆదరణ, ప్రేమ అంటే ఏంటో తెలియక ప్రేమకు దూరం అయిపోయిన ఆ జీవితానికి ప్రేమ. నేను నీకున్నానన్న భరోసా, నువ్వు నా కుమారుడివి, నువ్వు కుష్ఠరోగివే, నువ్వు అపవిత్రుడివే, నువ్వు అందరి చేత వెలివేయబడ్డవాడివే, నువ్వెవ్వరికి అక్కర్లేదు, కానీ నువ్వు నాకు అమూల్యమైన వాడివి, నువ్వు నాకు విలువ కలిగిన వాడివి. నేను నిన్నుగానే చూస్తున్నాను, నేను నిన్నుగానే స్వీకరిస్తున్నాను, నాకు ఇష్టమే నా కుమారుడా అని ఆయన చెయ్యి చాపి వాడు ముట్టాడు అన్న మాట దగ్గర ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత అవధల్లేని ప్రేమ, వర్ణించడానికి భాష లేని ప్రేమ. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఎందరున్నా సరే వారెవ్వరు కూడా ఈ కుష్ఠరోగిని మరి చేర్చుకోలేరు. వారందరి ప్రేమను మించిన ప్రేమ కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. కనుక వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము శుద్ధి అయ్యను. కనుక ఇక్కడ మనం చదువుతా ఉన్న ఈ లేఖన భాగం లూకాసువార్త 17:11 చదువుతా ఉండగా 12 వారు ఆయన ముందు నిలబడడానికి సాహసం చేయలేకపోయారు. వారు అంతరంగం వారిని గద్దిస్తూ ఉంది, మీరు అపవిత్రులు, ఆయన పవిత్రుడు, మీరు ఆయన ముందుకు వెళ్ళడానికి కుదరదు, ఆయన ముందు నిలబడడానికి కుదరదు, దూరం దూరం దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి అన్న గద్దింపు వారి హృదయంలో ఉంది. వారు దూరంగా నిలబడ్డారు, ఆయన వినబడాలిగా గట్టిగా అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభు ఆ 10 దాటిపోయిన వాడు కాదు, మారు ప్రశ్నించిన వాడు కాదు. మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు, మీ తల్లుల పాపాలు, మీ కుటుంబ పాపాలు, మీరు చేసుకున్న కర్మ, అలాంటి భాష ఏమీ లేదు అక్కడ. ప్రభు 14 అన్నాడు, ఆయన వారిని చూచి వారిని దాటిపోయినవాడు కాదు, వారిని మర్చిపోయినవాడు కాదు, వారి నుంచి ముఖం తిప్పుకున్నవాడు కాదు, వారి నుంచి ముఖం తిప్పుకున్నవాడు కాదు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. ఏ యాజకుడైతే మిమ్మల్ని అపవిత్రుడు అని కన్ఫర్మ్ చేసి, డయాగ్నోస్ చేసి మిమ్మల్ని పాలానికి బయటికి పంపించాడో వెళ్ళండి యాజకుడి దగ్గరికి, మీకు మేలు జరుగుద్ది అన్నాడు. వారు వారి దేహాలను చూసుకున్నారు, కుష్టి రోగం ఇంకా వారి ఒంటి మీద అలాగే ఉంది, 1% కూడా హీలింగ్ లేదు, ఏం తగ్గల, రోగం అలాగే ఉంది, ఆకారం అలాగే ఉంది, స్మెల్ అలాగే ఉంది, ఏం మార్పు లేదు. కానీ హృదయంలో విశ్వాసం. ఆయన వెళ్ళమన్నాడుగా వెళ్దాం అని చెప్పుకొని ఆ 10 మంది యాజకుని కలవడానికి బయలుదేరారు. ఎంత దూరం వెళ్ళారో తెలియదు కానీ వారు వెళుతూ ఉండగా వారు శుద్ధులైరి అని రాయబడింది. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంత మహిమ కలిగిన వాడో మన ప్రభువు, ఎంత ఆశ్చర్యకరుడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసేవాడో, ఊహించిన వాటికన్నా ఆశించిన వాటికన్నా అత్యధికంగా జరిగించేవాడు మన ప్రభు. నిజమే కదా, మరి నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఏంటని చెప్పాలి? నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవని వారు నేను చేయాలి? ఉదయకాల సమయంలో ఆయన బిడలుగా ఆయన పాదాలకు వచ్చిన మనందరి జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. ఎన్ని మేలు చేశాడు. ఉద్యోగాలు లేక చదువులో మనకు పాండిత్యం లేక ఎంతో కష్టం, ఎంతో వేదన, ఎంతో అవమానం. వీడు అసలుకి పనికొస్తాడా? వీడు దేనికన్నా పనికొస్తాడా? వీడిని చదివించి తప్పు చేస్తున్నామేమో, వీడిని ఏదైనా కూలి పనికి పెట్టేస్తానో, పాలెరిగే పెడతానో, 4 రూపాయలు అన్నా వస్తే వీడికి ఫీజు కట్టడం దండగా, వీడిని చదివించడం దండగా, వీడికి చదువు అబ్బుతుందా, వీడు పనికొస్తాడా అన్న మాటలు మన జీవితంలో లేవా? కన్న తల్లే, కన్న తండ్రే అన్నం పెడుతున్న ప్రతిసారి, అరే ఇంకెంతకాలం మా మీద పడి బతుకుతారా, ఇంకెంతకాలం మా భుజాల మీద ఎక్కువ కూర్చుంటారా, ఇంకెంతకాలంరా నేను మేము మొయ్యాలి అన్న చూపులు అన్న మాటలు మన జీవితంలో లేవా? మన జీవితంలో లేవా? ఎంతో ఏడ్చాం కదా, ఎంతో బతిమాలుకున్నాం కదా ఈ ఒక్క ఉద్యోగం. మనకు బ్రదర్ అంటా ఉన్నాడు, అయ్యా చిన్న క్లర్క్ ఉద్యోగం అయ్యా, ఆయన ఎస్ఐ గారు, ఆయన ఎలా అంటున్నాడు, అయ్యా చిన్న క్లర్క్ ఉద్యోగం అయ్యా, ఈ గడ్డి మొయ్యటం, ఈ కూలి పని చేయటం, ఈ మట్టి పనులు, ఈ పెండ పనులు, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానయ్యా, ఒక క్లర్క్ ఉద్యోగం అయ్యా అని ఆయన దగ్గర ఉపవాసం ఉండి మొఖాలు వేసి బతిమాలుకొని ఏడ్చిన జనాలు ఉన్నాయి. మరో ఎస్ఐ గారు అంటున్నాడు, అన్నా మేము పచ్చడి మెతుకులు తిని బతికామన్నా, మేము పచ్చడి మెతుకులు తిని బతికామన్నా, పచ్చడే గతన్నా. అలాంటి జీవితాన్ని ఈరోజు ఎలా ఆశీర్వాదకరంగా మార్చేశాడు, అలాంటి జీవితాన్ని ఈరోజు ఎలా ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఎన్ని సాక్ష్యాలు చెప్పాలి, ఎందరి జీవితాలు చెప్పాలి. ఒక సోదరి ఉంది, గృహ దర్శనానికి వెళ్తే వాళ్ళ సాక్షి ఉన్న తర్వాత ప్రభుని ఎంత స్తుతించామో. 10వ తరగతిలోనే అమ్మాయికి పెళ్లి చేసేశారు. పెళ్ళైన 3 నెలలకు అర్థమైంది భర్తకి హెచ్ఐవి. 10వ సంవత్సరంలోనే పెళ్లి, 10వ తరగతి అయిపోగానే పెళ్లి చేశారు. పెళ్ళైన మేనమామ చేశారు. పెళ్ళైన 3 నెలలకు భర్తకి హెచ్ఐవి. ఇంకా జీవితానికి ఏమైనా మిగిలింది ఏమన్నా ఉందా, ఆశలు ఏమన్నా ఉన్నాయా? ఈరోజు ఆ జీవితాన్ని ప్రభు కట్టాడు. అమ్మాయికి పెళ్ళి అయ్యింది, అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది, అమ్మాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, భర్త కూడా కానిస్టేబులే. ఎన్ని కార్యాలు అని చెప్పాలి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు. అమ్మాయికి నెగిటివ్ హెచ్ఐవి లేదు, తనకి పెళ్ళైన భర్త కూడా తనకు లేదు, మళ్ళా 2వ పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి. ఎన్ని కార్యాలు చెప్పాలి, ఎన్ని మేళ్ళని ప్రభు చేసిన చెప్పాలి. కాబట్టి మన ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, మన ప్రభు ఊహించిన మేలు జరిగించేవాడు. కాబట్టి ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. కానీ ఆ భౌతిక స్వస్థత, భౌతిక మేళ్ళు మనం పొందాలంటే ఆయన ఒకటే కోరతా ఉన్నాడు. ఆయన ఇమీడియట్ గా వారిని స్వస్థపరచగా, మీరు వెళ్ళండి యాజకులకి కనపరుచుకోండి అన్నాడు. వారు ఆయన మాట విన్నారు, వారు విశ్వాసం ఉంచారు, వారు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచారు, ఆయన మాటకి విధేయత చూపించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన స్వస్థతలు అద్భుత కార్యాల గురించి ఈ నాలుగు సువార్తల్లో చదువుతా ఉన్న ప్రతి సందర్భంలో కూడా నువ్వు నమ్ముతున్నావా అని ఆయన ప్రశ్నించిన సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఆయన మాట జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనకున్న పరిస్థితుల్లో మనం ఉన్న క్లిష్టమైన ఆ పరిస్థితుల్లో నమ్మాం ఆయన్ని, విధేయత చూపించాం, ఉపవాసం ఉన్నాం, ఏడ్చాం, ప్రార్థన చేసాం, తీర్మానాలు చేసుకున్నాం. ఆయన నమ్మదగిన వాడు కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమే సాధ్యం అన్నాడు కదా ప్రభు. ఒక మాట చూపించి ముందుకు తీసుకువెళ్తాను. మార్కు సువార్త 9:20 మనం చూద్దాం. మార్కు సువార్త 9:20 అక్కడ ఒక తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి యొక్క కుమారుడు బాల్యం నుండి ఆ దెయ్యం చేత పీడించి పడుతున్నాడు. బాల్యం నుండి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడో, ఎంతమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాడో, ఎన్ని రకాల మందులు వాడాడో, వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు, ఎక్కడ విడుదల, ఎక్కడ మేలు కనిపించలేదు. చివరికి ప్రభు దగ్గరకు వచ్చి 22:2 ఇలా అన్నాడు, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. ఆ తండ్రి యొక్క ప్రార్థన ఎట్లా ఉంది? ఏమైనా చేయగలవయ్యా మాకు, ఏమైనా చేయగలవయ్యా మాకు. చిన్ననాటి నుంచి బాల్యం నుంచి నా కొడుకును అన్ని ప్లేసులు తీసుకువెళ్తా ఉన్నాను, నాకు నిరాశ ఎదురైంది, నువ్వేమైనా చేయగలవా అని అడుగుతున్నాడు ప్రభు. అన్నాడు 23వచనంలో. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను చేస్తాను నమ్ముతున్నావా? నేను చేయగలను నమ్మగలుగుతున్నావా? నేను పరిష్కారము నమ్మగలుగుతున్నావా? ఏదైనా చేస్తాననుకుంటున్నావా? నేను ఏదో ఒకటి చేస్తానని చూచవచ్చావా? లేకపోతే నీకు అవసరమైంది తప్పకుండా నేను చేయగలను నమ్ముతున్నావా? నీ వల్ల వద్దా నమ్ముతున్నావా అన్నప్పుడు అతను అన్నాడు 24, వెంటనే ఆ చిన్నవాడిని, తండ్రి నమ్ముచున్నాను, ప్రభువు స్వస్థపరిచినట్లుగా చూస్తా. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసిన ప్రతి సన్నివేశంలో కూడా ఆయన సూటిగా అడిగాడు, నువ్వు విశ్వాసించుతున్నావా, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నమ్మగలవా అని అడిగాడు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మం, మేళ్ళు పొందుకున్నాం. ఆ మేళ్ళు మన జీవితంలో ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయో. కాబట్టి ఈ విశ్వాసం లేకుండా ఆయన వద్ద నుంచి మనం ఏం పొందుకోలేం. విశ్వాసం లేకుండా జీవిస్తే, విశ్వాసం లేకుండా చాలా మంది అంటారు ఆయన నాకు ఇది చేస్తే నేను ఆయన దగ్గరికి వస్తాను. ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మితే నేను చేస్తాను. నువ్వేమో నాకు ఇది చేసిన తర్వాత, ఈ కార్యం జరిగిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వస్తాను నువ్వు అంటావు. ఆయన అంటున్నాడు, కుదరదు, నిన్ను నువ్వే నమ్మాలి, నేను నమ్మితే నేను చేస్తా, లేకపోతే చేయను. కాబట్టి చాలా మంది జీవితాల్లో మేలు జరగకపోవడానికి ఒక అడ్డుబండ అపనమ్మకం. అడ్డుబండ ఆయన్ని ప్రశ్నించడం, శంకించడం, ఆయనకు లోబడలేకపోవడం, ఆయనకు విధేయత చూపించలేకపోవడం. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేయలేంది అంటూ ఏది లేదని జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడు నిన్ను ఇష్టపడ్డం, విశ్వాసం లేనివాడుగా ఉంటే నీ అందు దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు తప్పక నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవలసిందే, నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవలసిందే. అపనమ్మికే మన జీవితాల్లో మేలు జరగకపోవడం కారణం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైందట అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటో డెఫినేషన్ తర్వాత ఇస్తున్నాడు 2:2. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన తండ్రి వీటికి వారికి ఫలము దయచేయవడని నమ్మాలి కదా. ఉన్నాడని నమ్మాలి, చేస్తాడని నమ్మాలి. మనమేమి
కల్పించుకున్న దేవుణ్ణి మనం ఆరాధించటంలా, మన లేని దేవుణ్ణి ఉన్నట్లుగా సృష్టించుకొని మనం ఆరాధించట్లా. మన దేవుడు సజీవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఉన్నవాడు, ఆయనే సమస్త సృష్టికి కారణభూతుడు. ఆ సృష్టికర్త పాదాల దగ్గరకు వచ్చాం. ఎంత అంబరాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేయలేడా? ఆసక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేయడానికి సమర్థుడని నమ్మాలి. ఆయన చేతులకు అప్పగించుకోవాలి, ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఏమాత్రం భంగపడు, ఏమాత్రం నష్టపోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ పదిహేడవ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయంలో మొదటి మాట, యేసు మనకి ఆశ్చర్య కార్యాలు చేయవాడు, యేసు ఊహించని కార్యాలు చేయవాడు, యేసు మన తలరాత మార్చేవాడు, యేసు మన పరిస్థితులు మార్చేవాడు, యేసు అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయవాడు. ఆయన వద్దకు వచ్చే ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు. కాబట్టి భౌతిక మేలును ఆయన స్వస్థతను చేసినట్లుగా మనం చూస్తాం. వారు శుద్ధులైరి అన్నమాట 14 వచనంలో జ్ఞాపకం చేస్తున్నాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, ఒకటి భౌతిక మేలు లేదా స్వస్థత. రెండవ వచనం మనం తర్వాత వచనం మనం చూస్తే 16 వచనంలో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 శుద్ధులైరి కారా, ఆ తమ్ముడుగురు ఎక్కడా, ఆ తమ్ముడుగురు ఎక్కడా అని ప్రశ్నించాడు. యేసు చేసిన కార్యాలే కావాలి నీకు, యేసు అంతరంగం వద్దు. యేసు దగ్గర మేల్లే కావాలి, యేసు మనసేంటో వద్దు. యేసు ఏమనుకుంటున్నాడు, ఏమాశిస్తున్నాడు, ఆయన నాకు చేసిన మేలుకు ప్రతిగా, ఆయన నా జీవితంలో చేసిన ఉపకారాలకు ప్రతిగా, ఆయన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలకు ప్రతిగా ఏమిస్తే సంతోషిస్తాడు, ఏమిస్తే ఆనందిస్తాడు, ఏం ఆశిస్తున్నాడు ఆయన దగ్గర నుంచి? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళకి మేలు జరిగింది, నాకు చేయిప్రవ్వా. వీళ్ళకి స్వస్థత జరిగింది, నాకు చేయిప్రవ్వా. వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం చేయిప్రవ్వా. నాకే 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 కావాలని చెప్పి ఎప్పుడు నీ కొరకు నువ్వు ఆలోచిస్తా ఉన్నావే? ఎప్పుడైనా అయ్యా నా దగ్గర నుంచి నీకేం కావాలి, నా దగ్గర నుంచి నీకేం కావాలి? ఒక పాట పాడతారు, ఎంత బాగుంటుంది ఆ పాట, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, ప్రతిగా ఏమి ఇవ్వాలి ప్రభువా, నీకు ఏమి ఇవ్వాలి ప్రభువా? ఎప్పుడన్నా అడిగారా? ఈ రాత్రి అడుగుదాం. ఈ ఉదయకాల సమయంలో దయచేసి మన గతం మీకు జ్ఞాపకం వచ్చింది అని అనుకుంటున్నాను. ఎన్నో మేలు పొందుకున్నావు కదా, ఎన్నో మేలు పొందుకున్నా నువ్వు నేను ఆయన్ని సంతోషపెట్టాలంటే ఆ ఒక్కడు ఏం చేశాడు, ఆ 9 ఏం చేశారు, ఆ ఒక్కడు ఏం చేశాడు, ఆ 9 ఏం చేశాడు? 9, 10 ఒక్కడు అంటే ఎంతండి, 10% కదా. 90% ఏం చేశారట, 90% ఏం చేశారట, ఏం చేశారు? గంతులు, సంబరం, ఆశ్చర్యం, అద్భుతం జరిగిపోయిందిగా. కోలాహలం, పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఎక్కడికి? ఇంటికి. భార్య దగ్గరికి వెళ్ళవలసినాడు, భార్య దగ్గరికి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేవాడు, అమ్మ నాన్న దగ్గరికి సంతోషంగా పాలెంలోకి వెళ్ళాడు, పాలెంలోకి ఇష్టం వచ్చింది. అంతే, అద్భుతం జరిగింది. ఇక పరిగెత్తడమే, అన్వేషించడమే. ఎక్కడికి పరిగెత్తారు? యేసుకు దూరంగా, లోకాశలకు దగ్గరగా, వారి ఆశలు నెరవేర్చుకోవడానికి, వారి సుఖాలు నెరవేర్చుకోవడానికి, వారి సంతోషాలు వెతుక్కుంటూ పరిగెత్తారు యేసుకు దూరంగా. ఒకే ఒక్కడు ఆగిపోయాడు, ఏంటి నా జీవితం, ఆశలు లేని నా జీవితానికి ఆశలిచ్చిన వాడు ఆయనే, నిలువున చచ్చిన నా జీవితాన్ని సజీవంగా మార్చిన వాడు ఆయనే, నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు, నా జీవితానికి ఒక విలువ ఇచ్చాడు, నా జీవితంలో అవమానం తీసేశాడు, నన్ను దర్శించాడు, నాకు బ్రతుకులు ఇచ్చాడు, మరలా పునర్జన్మను కూడా ఇచ్చాడు, మరో నూతన బ్రతుకును కూడా ఇచ్చాడు. ఆ యేసు నేను మర్చిపోగలనా? ఆ యేసుకు నేను దూరంగా వెళ్ళగలనా? నన్ను యాజకుడు చూసి పాలెంలోకి అంగీకరించడం తర్వాత నేను వెళ్లాల్సింది యాజకుడి దగ్గరకో, నేను వెళ్లాల్సింది నా పాలెంలోకో, నేను వెళ్లాల్సింది నా భార్య బిడ్డల దగ్గరకో, నేను వెళ్ళి సంతోషించాల్సిన నా సుఖాల కొరకు కాదు. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి వెళ్ళాలి. రెండు మాటలు ఎంత ఆశ్చర్యకరమైన మాటలు చూడండి. 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి, అండర్లైన్ చేయండి, తిరిగి వచ్చి అండర్లైన్ చేయండి. 18వ వచనం ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు? తిరిగి వచ్చి లేదు, మన జీవితంలో యూటర్న్ అవ్వాలి. ఆశ్చర్య కార్యం మన జీవితంలో మారు మనసుకు నాంది అవ్వాలి. నీ జీవితంలో ఆయన చేసిన అద్భుతం నీ జీవితం ఆయనకి సమర్పించుకోవడానికి కారణం అవ్వాలి. అద్భుతాలు కదా, అద్భుతం జరిగేదాకా ఉపవాస ప్రార్థన, అద్భుతం జరిగేదాకా ఆయన పాదాల దగ్గర ప్రాకులాట, మేలు జరిగే వరకు ప్రభువా నాకు మేలు చేయని అర్థనాదాలు, కేకలు, పెడబొబ్బులు, ఏడుపులు. మేలు జరిగిన తర్వాత దూరంగా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదు. ఉద్యోగం వచ్చింది, మొదటి నెల జీతం ఇచ్చేసాను, అక్కడితో అయిపోయింది, నేను ఫీజు కట్టేశాను ఆయనకి. ఆయన నాకు చేసిన మేలుకి నేను ఫీజు కట్టేశాను, సరిపోయిందా నీ మొదటి నెల జీతం? ఆయనకి నేను మొదటి నెల జీతం ఇస్తే అయిపోయిందా? ఆ ఒక్కడు అలాంటి వాడు కాదు, అవకాశవాది కాదు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకం కాదు, అవసరం తీరేదాకా బతిమాలుకుని అవసరం తీరిన తర్వాత ముఖం చాటేసే రకం కాదు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? 16వ వచనం చూడు ఎంత మంచి మాటలు. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు. ఒకటి, అతడు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాడు. రెండు, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు, ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయనకి వందనాలు చెప్పడానికి, ఆయనకి వందనాలు చెప్పడానికి ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాడు. మూడు, ఆయన పాదముల వద్ద సాగిలిపడెను. అబ్బా, ఆయన పాదముల వద్ద సాగిలిపడెను, నిలువు దండాలు పెట్టి పుల్లి దండం పెడుతూ ఆయన సేవిస్తున్నాడు. నిలువున మనిషి నేలను పడుకొని, ఆ సాష్టాంగ నమస్కారం అంటాం కదా, అరికాలు మొదలుకున్న తల వరకు ప్రతి అవయవం నేలను పాకుకి దండం పెట్టడం. ఎలాగ సేవిస్తున్నాడు అతను? నన్ను ఎలా సేవిస్తున్నాడు ప్రభు? అన్నప్పుడు సాగిలు పడుకోడు, గొప్ప శబ్దంతో మహిమ పరుస్తున్నాడు. వేలాది స్థుతులు, కృతజ్ఞతా స్థుతులు, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత కానుకలు చెల్లించడానికి వచ్చాడు. ఆయన్ని సేవించడానికి మామూలుగా కాదు, సాగిలు పడి సేవించడానికి అతడు వచ్చాడు. యేసు ప్రభు నా జీవితంలో, నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, అది మన సాక్ష్యం. కానీ ప్రభు నీ దగ్గర నుంచి కోరుతా ఉంది గాలి మాటలు కాదు, గాలి మాటలు కాదు. ఆయన కొరకు నేను సాక్ష్యం ఇచ్చేసాను, ఆయన నాకు గొప్ప మేలు చేశాడు. ఉద్యోగం రాగానే ఇంట్లో ప్రార్థన పెట్టించేసుకున్నాను, ఆ తర్వాత ఆయనకి నాకు సంబంధం లేదు. ఉద్యోగం రాగానే మొదటి నెల జీతం ఇచ్చేసాను, ఆ తర్వాత ఆయనకి నాకు సంబంధం లేదు. ఎంత నమ్మక ద్రోహము! ఆయన మనసు ఏంటో ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఏం ఆశిస్తున్నాడో మనకు అక్కర్లా, ఆయన ఏమి ఇస్తాడో తెలుసు, తిరిగి ఆయనకి నువ్వేం ఇవ్వాల్సిందో నీకు అక్కర్లా. ప్రభు అడుగుతా ఉన్నాడు 17వ వచనంలో 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్ముడుగురు ఎక్కడా? ఆ తమ్ముడుగురు ఎక్కడా? 10 మంది శుద్ధులైరి కదా, ఆ తమ్ముడుగురు ఎక్కడా? అక్కడ అంటాడు ఆయన, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా? తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా? 10 మంది మేలు పొందారు, ఒక్కడు వచ్చాడు. 10 మంది మేలు పొందారు, ఒక్కడు వచ్చాడు. చెప్పాలా? ఎవరైనా బుట్టి పెట్టి చెప్పాలా? దేవుడి మందిరానికి వెళ్ళాలి, ఆయన్ని సేవించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కృతజ్ఞతా కానుకలు సమర్పించాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని గుర్తు పెట్టి చెప్పాలి. అది మన కామన్ సెన్స్ కదా. గ్లాస్ నీళ్ళు ఇస్తే మర్చిపోం, మాట సాయం చేస్తే మర్చిపోం, పోస్టింగ్ ఇప్పిస్తే మర్చిపోం, హాస్పిటల్కి తోడొస్తే మర్చిపోం, డాక్టర్ మర్చిపోం, ఎవరిని మర్చిపోయాం? అందరినీ అందరినీ గౌరవించడం తెలుసు, దేవుణ్ణి ఘనపరచడం తెలియట్లా, దేవుణ్ణి సేవించడం తెలియట్లా, దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి బ్రతకాలో తెలియట్లా. తెలియట్లేదు అనుకోవాలా? తెలిసి కూడా లెక్కలినతనం అనుకోవాలా? ఆయన ఏమనుకోవాలి? మన వైఖరి చూసి, మన జీవితాన్ని చూసి ఆయన ఏమనుకోవాలి? ఆయన అంటున్నాడు, 10 మంది శుద్ధులైరు కారా, ఒక్కడే వచ్చాడు. ఆ తమ్ముడికి ఏది చాలా బిజీ అండి, మీలా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు చాలా బిజీ, సంపాదించుకోవాలి, సుఖపడాలి, ఎన్ని అప్పులో కారు ఈఎంఐ ఉంది, ఇల్లు ఈఎంఐలు ఉన్నాయి, ఎవరు తీరుస్తారు ఇవన్నీ? మీరేం తీరుస్తారు ఏంటి? మీ చాలా ప్రార్థనకు రావాలి, బైబిల్ చదవాలి, కూర్చోవాలంటే కుదరదు, మాకు ఇక్కడ చాలా బిజీ. మరి అసలు ఉద్యోగం ఇవ్వకపోతే అప్పుడేమనేవాడివి? అప్పుడు మాత్రం మావోలు భక్తి కాదు, అప్పుడు మావోలు భక్తి కాదు. ఎంత భక్తో వద్దన్నా ప్రార్థన, వద్దన్నా ఉపవాసం, వద్దన్నా బైబిల్, వద్దన్నా దేవుని సన్నిధి. కాబట్టి పిల్లరా, ఆయన అడుగుతా ఉన్నాడు 17వ వచనంలో 18వ వచనంలో. ఈ అన్యుడు తప్ప, ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేయాలి, 16వ వచనం చివరిలో గ్రంథకర్త అన్నాడు, అలా వచ్చి ఆయన సేవించిన వాడు ఎవరట? సమరయుడు. సమరయుడు, సమరయుడు అంటే శంకరజాతి. యూదులకి సమరయులకి మధ్యలో పుట్టినవాడు. ఏమన్నా బాగుందా బ్యాక్గ్రౌండ్? బాలా శంకరజాతి. యూదులున్నారు, శాస్త్రులున్నారు, పరిశైలున్నారు, సొసైటీలో మంచి పేరు, ఉన్నతమైన హోదాలో ఉన్నవారు. వీళ్ళెవ్వరికి కృతజ్ఞత లేదు. ఎవరికి కృతజ్ఞత ఉంది? ఎన్నిక లేనివాడు, కడగా ఉన్నవాడు, అందరి చేత తక్కువగా చూడబడుతున్నవాడు. వాడు సామాజిక పరిస్థితిని బట్టి తక్కువవాడే కానీ కృతజ్ఞత లేనివాడు కాదు, నమ్మక ద్రోహి కాదు. నా అనుభవాన్ని బట్టి ఒక మాట చెప్పగలను, నిజముగా ప్రభుకిచ్చేది, నిజముగా ప్రభుని ప్రేమించేది పేదలే, లేనివారే, చిన్నవారే, తక్కువ కులానికి చెందినవారే, తక్కువ వర్గానికి చెందినవారే. ఎంత ప్రేమిస్తారో ప్రభువుని, ఎంత ప్రేమిస్తారో ప్రభువుని. భేద విధవరాలు, 2 కాసులు. ఆమె ప్రభుని తన జీవనం అంతా ఇచ్చి సేవించింది అన్న మాట దగ్గర. ఆ జక్కి, సారీ లాజరు, లాజరు రోగిస్తులు, ఇది మనిషి రోగిస్తే ఎలా ప్రేమించాడు ప్రభుని? మరణం వరకు నమ్మకంగా. సమరయ స్త్రీ విభిచారి ఎలా ప్రేమించింది ప్రభువుని? వెళ్ళి ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చింది. ఆ పాపాత్మురాలి స్త్రీ ఎలా ప్రేమించింది? కుర్లతో, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి సేవించింది. నిజంగా ప్రభుని ప్రేమించేది ఎవరండి? ఎవరండి? ఆ సమరయుడే కదా. అందుకే 18వ వచనం అన్నాడు, ఈ అన్యుడు తప్ప ఎవరతను? అన్యుడు, అన్యుడు ఏర్పాటు చేయబడ్డవాడు కాదు, అన్యుడు. నిజంగా ఎంత ధన్యుడు, ఎంత ధన్యుడు ప్రభు, ఎంత సంతోషిస్తా ఉన్నాడు ఆ జీవితాన్ని చూసి. అయితే ఇక్కడ 18వ వచనంలో దేవుణ్ణి మహిమ పరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు వాగిపడలేదా? నిజంగా ప్రభువును సంతోష పెట్టాలి అన్నది ఈ ఉదయకాల సమయంలో తీర్మానం అయితే, మేలు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళకూడదు, మేలు నిన్ను ప్రభు వద్దకు తీసుకురావాలి. ఆశ్చర్య కార్యం లోకంలోకి వెళ్ళిపోవడం కారణం కాకూడదు, ప్రభువుని పట్ల చేసిన కార్యాలు మరింత నమ్మకంగా ప్రభువును సేవించడానికి కారణం కావాలి. ఆయన వైపు తిరగాలి, ఆయనకి సమర్పించుకోవాలి, ఆయన దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఇక బ్రతికితే ప్రభు కోసమే బ్రతకాలి. విలువ లేని జీవితానికి విలువిచ్చాడు, ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నిక చేసి ఏర్పాటు చేసుకున్నాడు, ఉన్నతమైన సింహాసనాలు ఎక్కించాడు. ఎలా బ్రతకాలి? ఆయన మహిమ పరచాలి, ఆయన మహిమ పరచాలి,
ఆయన మహిమపరచడం ఎలాగా అన్న కడ ఒక 5 మాటలు రాసుకోండి, తర్వాత ధ్యానం చేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన మహిమపరచడం ఎలాగా? మత్తయి సువార్త 5:16 మత్తయి సువార్త 5:16 దగ్గర ఇలా చూస్తాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. ఆయన మహిమపరచాలంటే మనం ఏం చేయాలట? మనుషుల ఎదుట మన సత్క్రియలు చూపించాలి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక నీ బ్రతుకు ఎలా ఉండాలి? చీకటి బ్రతుకు కాదు, వెలుగు నింపబడ్డ బ్రతుకులా ఉండాలి. అనేక మందిని ఆశీర్వదించే జీవితంలా ఉండాలి, అనేక మందికి త్రోవ చూపించే జీవితంలా ఉండాలి. నీ క్రియలు సత్క్రియలే ఉండాలి, నీ బ్రతుకులో వెలుగు ఉండాలి. ఆ సత్క్రియలు ఆ వెలుగు నీ దేవుని మహిమపరిస్తే అది ఆయన మహిమపరచడం అంటే. ఒకటి సత్క్రియలు, 2 యోహాను సువార్త 15:8 చూద్దాం. యోహాను సువార్త 15:8 మనం చూస్తే, మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును. 2 ఫలభరితమైన జీవితం, ఆత్మ ఫలాల చేత నింపబడ్డ జీవితం, ఆత్మ ఫలాల చేత నింపబడ్డ జీవితం, ఫలభరితమైన జీవితం. ఆయన కొరకు ఫలాలు సంపాదించేవాడుగా, ఆయన కొరకు ఫలించువాడుగా నీ ఉంటే నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ. రోమాపత్రిక 15:5-7 మనం చూస్తే, పిల్లరా 5-7 మీరేక భావము గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుణ్ణి మహిమపరచిన మొత్తం. ఆయన మహిమపరచాలంటే, ఆయన మహిమపరచాలంటే ఏకభావంతో ఉండాలి, ఏకాగ్రీవంగా ఉండాలంటే ఇలా అన్నాడు, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వాడే ఉన్నట్లు ఓర్పునకును ఆదనకు కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు, అరిన మాట అనులంచండి, దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరిని ఒకడు చేర్చుకునడి. ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమతో నింపబడితే, ఆ ప్రేమ చేత అందరిని చేర్చుకుంటా ఉంటే, అందరితో కలుస్తూ ఉంటే, అందరినీ ఆదరిస్తూ ఉంటే, అందరితో ఏక మనసు కలిగిన వాడుగాను ఉంటే నీ జీవితం ఆయన మహిమపరిచే జీవితం. 1 సత్క్రియలు, 2 ఫలభరితమైన జీవితం, 3 ప్రేమతో నింపబడ్డ జీవితం, 4 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 లో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. డబ్బుతో మాత్రమే కాదు, దేహముతో దేవుణ్ణి మహిమపరచడం ఎలాగా అన్నప్పుడు 12 నుంచి చదువుకుంటూ రావాలి. 12-20 చదువుకుంటే అక్కడ జారత్వం కోసం మాట్లాడతాడు, అపవిత్రత కోసం మాట్లాడతాడు, విగ్రహ సంబంధమైన పూజల కోసం మాట్లాడతాడు. అలాంటి వాటిలో ఉండకూడదు. నీకు స్వాతంత్రం ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను హెచ్చించాడు, నీ దగ్గర నీ చేతులకు అధికారం వచ్చింది, నీకు పొజిషన్ వచ్చింది, నీ గుర్తింపు వచ్చింది, 12 అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచు కొనబడనలను. కాబట్టి దేనికి బానిస అవ్వకూడదు, దేనికి బానిస అవ్వకూడదు. మరి ఏం చేయాలట? నీ దేహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ఆ దేవుడు పెట్టిన దీక్ష, ఆ దేవుడు నా జీవితాన్ని దర్శించాడు, ఎన్నిక లేని నా జీవితానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను బ్రతికితే నా మనసు, నా మాట, నా క్రియలు, నా జీవితం ఆయన మహిమార్థమైన తీర్మానం చేసుకొని నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆయన మహిమపరచారు. చివరి మాట, 5 చూపించుతాను. సామెతల గ్రంథం 3:9 అని మనం చూస్తున్నాం. 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచును. ఘనపరచుటకు వచ్చిన ఈ ఒక్కడు తప్ప మిగతా వారు రాలేదా అని అడిగారు కదా. ఆయన మహిమపరచడానికి మిగతా వారు రాలేదా అని అడిగాడు కదా. ఎలా మహిమపరచాలి? అయా నీకు స్తోత్రం అయిపోయిందా మహిమపరచటం? అయా మీకు వందనాలు అయిపోయిందా? అలాంటి మహిమ కాదు ఆయన కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడు? నీలో సత్క్రియలు చూడాలనుకుంటున్నాడు. నీ జీవితం ఫలభరితమైన క్రైస్తవ జీవితంగా చూడాలనుకుంటున్నాడు. నీలో ప్రేమ చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పవిత్రంగా జీవించాలని ఆశపడతా ఉన్నాడు. నీ ఆస్తి ద్వారా కూడా ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఆయన మహిమపరిచే జీవితాలుగా నీ జీవితాలు ఉన్నాయా? యెషయా గ్రంథం 29:13 మనం ఆయన మహిమపరచాలని ఆయన కోరుకుంటుంది ఒకటి, మనం మహిమపరుస్తుంది మరొక విధంగా. ఆయన ఏం కోరుకున్నాడు, మనం ఏం చేస్తున్నాము, ఎంత క్వైట్ ఆపోజిట్ గా చేస్తున్నాం చూడండి. యెషయా గ్రంథం 29:13 ఇలా అన్నాడు, ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, గాని తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఎలా చేయకూడదట, ఎలా ఆరాధించకూడదట, ఎలా మహిమపరచకూడదట, ఎలా ఘనపరచకూడదట? పెదాలు, ఒట్టి మాటలు, నోటి మాటలు, గాలి మాటలు అక్కర్లాయనకి, అక్కర్లాయనకి. నీ హృదయం నన్ను ప్రతిష్ఠ చేసుకోకపోతే, నీ క్రియలు మార్చుకోకపోతే, నువ్వు ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేసుకోకపోతే, నీ ప్రార్థన, నీ పాటలు ఒట్టివే. దానివల్ల ఆయనకి ఏమి సంతోషం లేదు. కనుక మేలు మనల్ని ప్రభు వైపు తిప్పాలి, మేలు మన ప్రభువులో బలపడడానికి కారణం అవ్వాలి. అలాగా ఆయన చేసిన మేలును మర్చిపోక స్తుతిస్తూ ఆరాధించడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి నువ్వు తీర్మానం చేసుకుని తిరిగి వస్తే ఆయన ఇంకా గొప్ప మేలు చేస్తాడు. ఆయన చేయడానికి ఇష్టపడుతున్న మరి గొప్ప మేలును చూసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 18-19 ఇలా చూస్తాం, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, మరి వచ్చిన వాడికి రాని వాడికి తేడా ఏంటి? ఆ 9 కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు, ఒకే ఒక్కడు తిరిగి వచ్చాడు. మరి ఆ 9 పోగొట్టుకుంది ఏంటి, ఈ ఒక్కడు పొందుకుంది ఏంటో 19వ వచనంలో రాయబడింది, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. మీరు స్వస్థత పొందారు అన్న మాట 10 అనలా ఆయన, మీరు వెళ్ళండి యాజకుడు కనపరచుకోండి అన్నాడు అంతే. వారు వెళ్తా ఉండగా వారికి భౌతిక స్వస్థత కలిగింది. 19వ వచనంలో ఈ తిరిగి వచ్చిన వాడితో మాట్లాడుతున్నాడు, నువ్వులే నీకు స్వస్థత వచ్చింది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, కృతజ్ఞత కలిగి జీవించాలని తిరిగి వచ్చావు కదా, నీకు స్వస్థత అన్నాడు. ఇదే స్వస్థత, ఆత్మీయ స్వస్థత. భౌతిక స్వస్థతలు మనం ప్రభు వద్దకు రావడానికి కారణమైతే, గొప్ప స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ మేలు మనం పొందుకుంటాం, ఆత్మీయ మేలు మనం పొందుకుంటాం. లూకాసు వార్త 5:23-24 యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన ఇస్తున్న స్వస్థత, ఆయన చేయాలనుకుంటున్న మేలు ఏంటో అక్కడ స్పష్టంగా రాయబడింది. లూకాసు వార్త 5:23-24 మనం చూస్తే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదు. కేవలం రోగాలు పోతే సరిపోద్దా? కేవలం మేలు జరిగితే సరిపోద్దా? దట్ ఈస్ ఎనఫ్, సరిపోద్దని కది. ఆయన అంటున్నాడు, అయ్యా రోగం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి అడ్డు కాదు, పాపం మాత్రం ఎంత మాత్రం పరలోకం వెళ్ళడానికి కుదరదు. పాప దాని ఏమంటారు, పాపులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీకు స్వస్థత కలిగితే తాత్కాలికం, నీకు ఆత్మీయ స్వస్థత కలిగితే నిత్య జీవం. నీకు ఈ భౌతిక మేలు జరిగితే తాత్కాలికం, నీకు జీవార్థమైన మేలు జరిగితే అది శాశ్వతం. ఇదిగో నీకు ఇవ్వాలని ఆశపడుతున్న స్వస్థత నీ పాపా నుంచి, నీకు ఇవ్వాలని ఆశపడుతున్న స్వస్థత నిత్య జీవార్థమైన స్వస్థత ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. యోహాను సువార్త 5:14, యోహాను సువార్త 5:14 5:14 చూస్తే అక్కడ 38 సంవత్సరాలుగా బాప్తిస్త కోనేడు దగ్గర స్వస్థత కొరకు ఆశగా ఎదురు చూసి ఎంతో నిరాశ గురైన ఊచకాలు కలిగిన వాడిని ఆయన లేవనెత్తాడు కదా. ఆ లేవనెత్తిన వాడు పరిపెత్తుకొని పండగను పరిగెడతా ఉన్నాడు. 11 అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీవు పరిపెత్తుకొని అడుగు నాతో చెప్పినను. ఆవిడ పరిగెత్తుకొని పరిగెత్తుకుంటూ అతను ఎంత సంతోషంగా ఉన్నాడో నడుస్తున్నాడు. 8 యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని అడుగు మన వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. అద్భుతం కదా, 38 సంవత్సరాలుగా కాళ్ళు లేనడుగు కాళ్ళు వచ్చేసి అద్భుతం. ఆయన మరొక మేలు కోసం ఆయన మాట్లాడుతున్నాడు. 14 అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత పొందుతుంది, భౌతిక స్వస్థత భౌతిక మేలు పొందో మరి ఎక్కువ తిడి నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపం చేయకు. అసలుకి నీకు గొప్ప తీడు ఎక్కడుంది? 38 సంవత్సరాలుగా రోగం నిన్ను కొంగదీసింది, అది కాదు గొప్ప తీడు. పాపం నిన్ను నిత్య నాశనానికి తీసుకువెళ్తుంది, పాపం నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. పాపం నుంచి విడుదలొద్దా? రోగం నుంచి విడుదల సరిపోయిందా? పాపం నుంచి విడుదలొద్దా? భౌతిక మేలు చాలా, ఆత్మీయ మేలు వద్దా? భౌతిక మేలు చాలా, ఆత్మీయ మేలు వద్దా? 9 మంది 10 మంది మేలు పొందారు, ఒకే ఒక్కడు చిన్నవాడు అన్యుడు సమరయుడు కృతజ్ఞత చూపించడానికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ప్రభు ఆనందించాడు, మరలా ఆశీర్వదించాడు, ఇదిగో ఆత్మీయ స్వస్థత నీకు ఇచ్చాను, సంతోషంగా పో. ఈ సంతోషం నిత్య సంతోషం, ఈ ఆనందం రక్షణ ఆనందము. దీనిని వద్ద నుంచి ఎవరు దొంగిలించలేరు, దీనిని వద్ద నుంచి ఎవరు దొంగిలించలేరు. ఆయన వద్దకు వచ్చి మనం పొందుకోవడం తప్ప కోల్పోవటం లేదని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఆయన మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించేవారుగా మనం ఉంటే, మహిమపరచువారుగా మనం ఉంటే, ఆయన తప్పక నిత్య జీవార్థమైన మేలను మన జీవితంలో చేయాలని ఆశపడతా ఉండగా మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించను గాక.
ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థన చేసిన తర్వాత మరి జులై మాసంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు బడ్జెట్ విషయాలు మన సహోదరి ఏసీ గారు పంచుకుంటారు. కాల్ సబ్మిట్ చేస్తున్నాను, మీట్లో ఉంచుకోండి. ఎవరైనా ఒక ప్రేరేపించబడ్డ వారు ప్రార్థించండి.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి.
The person you are speaking with has put your call on hold. Please.
చెల్లించున్నాం ప్రభా, ఈ ఉదయకాలం మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభా తండ్రి. మీ చేత ఎన్నో మేళలు ఎన్నో ఆశీర్వాదాలు పొంది ఉండను ప్రభా, వాటిని మేము కేవలం కానుకల రూపంలో కానీ లేకపోతే ఏదో సాక్ష్యం చెప్పి ఒక కూటం చెప్పుకుని ప్రభా దాని ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం, దాని ద్వారా మీ యొక్క మేలును నలుగురికి చెప్పామని ఒక తాత్కాలికమైన కృతజ్ఞత భావంతో ఉన్న మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా తల్లి. అంతవరకు కృతజ్ఞత భావం కలిగి ప్రతి విషయంలోనూ నమ్మకంగా జీవించాలని, ప్రతి విషయం ముందు సత్క్రియల ద్వారా ఈ ప్రజల యందు మిమ్మల్ని మహిమపరిచే జీవితం జీవించాలని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు వందనాలు వేసయ్యా. ఈ వాక్యం మాలో ఫలించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ లోక సంబంధమైన స్వస్థతల కోసం ఆశీర్వాదాల కోసమే మీ యందు కనిపెట్టుకుని నామకార్త క్రైస్తవులుగా ఉండక ప్రభా, పరలోక సంబంధమైన వాటి యందు అదృశ్యమైన అక్షయమైన వాటి యందు మనసు పెట్టి ప్రభా, నిత్య జీవార్థమైన మేలు పొందుకోవడానికి నిత్యము మీ అందు కనిపెట్టుచు మీ మహిమార్థంగా జీవించడానికి మా అందరికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను ప్రభా. తల్లి, కేవలం మీ అందు మేలు పొందుకోవడానికే మీ అందు ప్రభా ప్రభా అంటూ కేకలు వేస్తూ మీ అందు ఉపవాసములు ఉంటూ మీ అందు ప్రార్థనలు చేస్తూ ఆ మేలులు పొందే తర్వాత ప్రభా మా ఇష్టానుసారంగా జీవించడానికి మా ఇష్టానుసారంగా బ్రతకడం అనేది వాక్యపరంగా ప్రభా మీరు గద్దించిన విషయాన్ని మరొకసారి మమ్మల్ని మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రము చెల్లించున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. యేసయ్య, మీ యందు మేలులు పొందే కొద్ది మీ యందు ఆశీర్వాదం పొందే కొలిది ఇంకనూ మీ యందు నమ్మకంగా జీవించడానికి ఇంకనూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచే విధంగా మా జీవితం ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. తండ్రి, కేవలం ఈ లోక సంబంధమైన వాటి కోసమే ప్రభా పెదవులతోనే మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి తండ్రి మా హృదయం మీ ముందు దూరం తరచుకోకుండా ప్రభా మా హృదయాన్ని మీ ముందు అర్పించుకోవడానికి విరిగి నలిగిన హృదయ భావంతో మీ ముందు కనిపెట్టుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా.
మీరు మాట్లాడే ఒక
మంచి నేల పడిన విత్తనముగా నూరింతలుగా మాలో ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. తల్లి, ముఖ్యంగా ప్రభా ప్రతి విషయంలోనూ కృతజ్ఞత భావం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, నా ప్రాణమా యెహోవాను సమీపించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు తండ్రి. దేవా, నీవు చేసిన మేలులు బట్టి ఉపకారాలు బట్టి ప్రభా కృతజ్ఞత భావంతో నిత్యము నడుచుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. 10 మంది శుద్ధులయ్యారు కానీ ఒక్కడే సమయుడే వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించి మీ అందు సాగిలపడి మిమ్మల్ని ఘనపరిచే విధంగా ఉన్నాడు ప్రభా. అటువంటి జీవిత అనుభవం మేము కలిగి ఉండి ప్రభా ప్రతి విషయంలోనూ మీ ఎందు సాగిలపడే బిడ్డలుగాను మిమ్మల్ని సేవించే బిడ్డలుగాను మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయి ప్రభా. కేవలం ఈ లోక సంబంధమైన ఆచారయుక్తమైన భక్తిని మీ ఎందు కనపరుస్తూ ఏదో కానుకలు ఇస్తున్నామే ఇదేనే కాదు కానీ ప్రభా మా హృదయాలను మీ ఎందు అర్పించుకోవడానికి మా జీవితాన్ని మీ ఎందు సమర్పించుకుని తండ్రి మీ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. పెదవులతోనే ఆరాధించే క్రైస్తవులుగాను పెదవుల ద్వారానే ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండక ప్రభా హృదయపూర్వకంగాను తండ్రి నిజముగా మొరపెట్టే బిడ్డలుగాను స్తుతించే బిడ్డలుగాను వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మేము అందరూ ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఇచ్చిన వాక్యమును ప్రభా మేము చేపట్టి ప్రభా నమ్మకంగా జీవించడానికి ప్రతి విషయంలోనూ తండ్రి మీ మహిమార్థంగాను మిమ్మల్ని ఘనపరిచే జీవితాన్ని జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.